The Voice of India, Mind Media, The Voice of India,
Mind Media, The Voice of India, ఇది భారతీయ స్వరం.
నమస్తే అండి, ఇది మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం. పాంచజన్యంలోకి ప్రవేశిద్దాం. క్రిందటి వారం గజేంద్ర మోక్షణం మొదలుపెట్టుకున్నాం కదా. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనమే ఇప్పుడు నేను చదువుతున్నది. నేను చదివే ప్రతి మాట గురువుగారి నోటి వెంట వచ్చింది. గజేంద్ర మోక్షణం కథలో ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చామంటే, గజేంద్రుణ్ణి చెరువులో దిగితే మొసలి కాలు పట్టుకుంది. వీలైనంత ప్రయత్నించాక గజేంద్రుడికి పూర్వజన్మ సంస్కారం వల్ల భగవంతుని ప్రార్థించాలనే బుద్ధి పుట్టింది. గజేంద్రుడు నీరు ఆశతోనే కాసారంలో దిగాడు. మనం విషయం ఆశతో సంసారంలో దిగుతాం. నీటిపై ఆశతో ఇక్కడికి వస్తే ఇలా మొసలి పట్టింది. గజేంద్రుడు స్తోత్రం చేస్తున్నట్ట. స్తోత్రం కాదు, మంత్రం అని కూడా చెప్పుకున్నాం కదా. ఇవి రెండు శ్లోకాలు, కిందటి వారం కూడా చదువుకున్నాం, ఈ వారం కూడా చదువుకుంటే ఇంకా మంచిది. రెండు శ్లోకాలు రోజూ చదువుకున్నా మంచిదిట. మళ్ళీ ఆ శ్లోకాలతోటి ఈరోజు మొదలు పెట్టుకుందాం. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి యస్మిన్ నిదం యతశ్చేదం ఏ నేదం ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. వీటిలో జాగ్రత్తగా పరిశీలిస్తే గాయత్రి మంత్ర రహస్యం కనబడుతుంది, విష్ణు మంత్రం కనబడుతుంది. ధీమహి అంటే ధ్యానిస్తున్నాను, ఎవరిని ఉపాసిస్తున్నాను అంటే భగవానుడైన ఆయనను. తస్మై అన్నమాట సామాన్యం కాదు, గాయత్రి మంత్రంలో మొదటిదైన తత్ శబ్దమే ఇది. ఈ తత్ శబ్దం నపుంసకలింగం, దీనిని పుల్లింగంగా చెప్తే తస్మయ అవుతుంది, అంటే ఆయనను అని అర్థం. ఆయన అంటే మాటకి మనసుకి అందని పరమాత్మ. ఆయన భగవాన్, భగవాన్ అంటే సర్వశక్తిమంతుడు, మొత్తంపై సర్వజ్ఞాన సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ఆయనకు నమస్కారం. ఇంకా ఆయన ఎవరంటే, ఏ చైతన్య స్వరూపం వలన ఈ జగత్తంతా ఉద్భవించిందో అట్టి ఆయనకి నమస్కారం. అట్టి ఆయనే పురుషుడు. పురుషుడంటే పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అని అర్థం. సృష్టిలో ప్రతి వాడు లోపాలతోనే ఉంటాడు. ఏ లోపాలు లేనివాడు? భగవంతుడు ఒక్కడే. అందుకే పరిపూర్ణుణ్ణే పురుషుడు అన్నారు. మరి మనల్ని కూడా పురుషుడు అంటారు కదా అంటే, మగవాడినే పురుషుడు అంటారని కొందరు అంటారు. అయితే వాస్తవానికి పురుషుడంటే మానవుడని అర్థం. ఆడవాళ్ళని కూడా పురుషుడు అంటారు. మానవుడు అంటే మగాడే కాదు, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా మానవులే. మానవులను పురుష శబ్దం ఉంది, ఎందుకో తెలుసా? ఇతర జాతుల కంటే మానవులు పరిపూర్ణులు కనుక మానవులనే పురుషులు అంటారు. ఈ ప్రకారం తీసుకుంటే శరీరము అనే పురంలో ఉన్నవాడు కనుక పురుషుడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. కానీ భగవానుడికి అన్వయించేటప్పుడు పరిపూర్ణుడు కనుక పురుషుడు అని చెప్తారు. ఈ సృష్టి అంతా ఒక వృక్షం అనుకుంటే దానికి మూలమైన వాడు పరమాత్మ. మూలమైన వాడు కనుకే ఆది బీజాయ పరేషాయ, ప్రభువులకు ప్రభువు. ఆయనకంటూ వేరే ప్రభువు లేడు. ఆయన సమక్షంలోనే సమస్త విశ్వం ఉంది. అందుకే ఆయన్నే అన్ని విధాలా ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. దీన్ని పరిశీలిస్తే భగవంతుడు ఏదో ఒక ప్రత్యేక రూపము, ప్రత్యేక నామము కూడా చెప్పబడలేదు. పరమాత్మ పరమేశ్వరుడిని ఒక నామరూపాతీతమైన ఈశ్వరతత్వాన్నే చెబుతున్నాడు. ఇదే మన సంస్కృతి. హిందూ మతంలోని గొప్పతనం ఏమిటంటే, ఈ నామరూపాలన్నింటికి అతీతమై సృష్టిస్థితి లయలను చేస్తూ సర్వమును తన అధీనములో పెట్టుకున్న పరమేశ్వరుడు ఒకడున్నాడు. ఆ పరమేశ్వరుణ్ణే కొందరు విష్ణువు అంటారు, కొందరు రాముడు అంటారు, కొందరు కృష్ణుడు అంటారు, కొందరు శివుడు అంటారు, కొందరు అమ్మవారు, కొందరు గణపతి, కొందరు స్కందుడు. పరమేశ్వరుడు ఒక్కడే. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ గజేంద్రుడు చేసిన స్తోత్రం ఏ దేవతాభక్తుడైనా చదువుకోవచ్చు, ప్రతి మతం వాడు చదువుకోవచ్చు, అన్ని మతాల వారు చదువుకోగలిగినటువంటి విషయం ఇచ్చిన ఒకే ఒక మతం హిందూ మతం. అందుకే హిందూ మతం దగ్గరికి వచ్చి ఎవరు ఇంకొక మతం గురించి చెప్పనక్కర్లేదు. హిందువుగా పుట్టినవాడు మరొక మతంలోకి వెళ్ళనక్కరలేదు. అన్ని మతాలకు కావలసిన జ్ఞానం హిందూ మతంలో ఉన్నది. ఇక్కడ ఉన్నది ఎక్కడా లేదు. ఎక్కడున్న వాళ్ళకి కావలసింది ఇక్కడి నుండే వెళుతుంది అని స్వామి వివేకానందని చెప్పిన మాటల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అందుకే భగవంతుడు ఎవరయ్యా అంటే విశ్వం యొక్క సృష్టి స్థితి లయలను ఎవరు చేస్తున్నారో, ఎవరి అధీనములో ప్రపంచమంతా ఉందో, ఎవరి పూర్ణుడో ఆయన భగవంతుడు. అట్టి ఆయనకు నమస్కారం అని దీని అర్థం. భగవంతుని యందే సృష్టి జరుగుతోంది, పెరుగుతోంది, లయమవుతోంది. మరి ఆయన నుండే జరుగుతోంది, ఆయన వలనే పెరుగుతోంది, ఆయనలోకే లయమవుతోంది. యస్మిన్నిదం ఇతశ్చేదం ఏ నేదం ఏ ఇదం స్వయం. విశ్వం ఆయన ఎందు పడుతుంది, ఆయన ఎందే ఉంటుంది, ఆయనలోకే లీనమవుతుందిట. పైగా విశ్వమంతా కూడా ఆయనే, కానీ ఆయన విశ్వం మాత్రమే కాదు. ఇవి కొంచెం క్లిష్టతరంగా ఉన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కెరటాలు సముద్రంలోనే పుడుతున్నాయి, సముద్రంలోనే పెరుగుతున్నాయి, తిరిగి సముద్రంలోకే లయమైపోతున్నాయి. కెరటాలన్నీ సముద్రమే, కానీ సముద్రం కెరటాలు మాత్రమే కాదు. అలాగే కెరటాలు సముద్రం వల్లే పుట్టి సముద్రం వల్లే పెరిగి సముద్రం వల్లే లయమవుతున్నాయి. సముద్రం కెరటాలు కాదు. ఇలా పరమాత్మ సముద్రం లాంటి వాడు, ప్రపంచం కెరటాల వంటివి. కెరటాల వంటి ప్రపంచం సముద్రం వంటి ఆయన ఎందే, ఆయన వల్లనే ఆయన నుండే పుట్టి మళ్ళీ ఆయన ఎందే, ఆయన వల్లనే పెరిగి ఆయన ఎందే, ఆయన వల్లనే ఆయనలోకి లీనమవుతుంది. అలాంటి పరమాత్మకి నమస్కారము. చిత్రం ఏమిటంటే కెరటాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, కానీ సముద్రం అలాగే ఉంటుంది. దానికి పుట్టడం, పెరగడం, తరగడం ఏమీ లేవు. సృష్టికి ఎన్ని వికారాలున్నా సృష్టికర్తకు ఒకంత కూడా వికారం ఉండదు. సృష్టి ఎందు ఉన్నవాడు స్థితికి సృష్టికి అతీతుడు కూడాను. అలాంటి పరమాత్మను శరణు వేడుతున్నానని గజేంద్రుడు అన్నాడు. అంటే భగవంతుని ఎందే, భగవంతుని వలనే భగవంతుని నుంచే విశ్వం పుడుతోంది. భగవంతుని ఎందే, భగవంతుని వలనే భగవంతుని నుంచే విశ్వం స్థితి పొందుతోంది. భగవంతుని ఎందే, భగవంతుని వలనే భగవంతునిలోనికే విశ్వం లయమవుతోంది అని దీని అర్థం. పరమాత్మ స్వయంభవం, తనంతట తను వ్యక్తపరచుకోగలడు కదా. నరసింహస్వామిని ఎవరు పుట్టించారు? గజేంద్రుని రక్షించడానికి రాబోయేవాడిని ఎవరు పుట్టిస్తారు? ఆయనే తన ఇచ్చకొద్దీ తనే తానే వ్యక్తం చేసుకుంటాడు, తన రూపాన్ని తనే ఉపసంహరించుకుంటాడు. అలాంటి స్వామిని ప్రపద్యే అనగా శరణు వేడుతున్నాను. ఇవి గజేంద్రుడు చేసిన స్థితిలోని రెండు శ్లోకాలు. ఈ శ్లోకాలు భగవంతుని ముందు చదువుకున్నా చాలు. కనీసం సూర్యుడు ఉదయించాక ఆయన ఎదురుగా నిలబడి సూర్యుడిలో నారాయణుడున్నాడని భావించి రెండు శ్లోకాలు చదువుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, సంపదలు వస్తాయి. ఈ రెండు శ్లోకాల్లో అంత విశేషముంది. ఇందులో మొత్తం భగవంతుడు అంటే ఏమిటో దాని స్పష్టమైన నిర్వచనం కూడా ఉంది. మరెక్కడా వెతకక్కర్లేదు. ఆ భగవంతుని మనం ఏం చేయాలి? ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను, ప్రపద్యానగా శరణు వేడుతున్నాను. శరణు వేడటం అంటే మన అహంకారాన్ని వదిలి ఆయన్నే పట్టుకోవడం. ఈ రెండు చేస్తే చాలు, స్వామి అనుగ్రహిస్తాడు. ఈ శ్లోకాల వైభవాన్ని ఇంతగా చెప్పుకున్నాం కదా. దీనంతటినీ తీసుకుని ఒక్క పద్యంలో పోతన గారు వివరిస్తున్నారు. ఎవ్వని చేయ జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడదన్. ఈ ఒక్క పద్యం చాలండి. ఎవరైనా ఆలోచించినా, ఏ మతం వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి సరిపోతుందిట. గజేంద్రుడు చేసే స్తోత్రాన్ని యూనివర్సల్ ప్రేయర్ అంటారు. భాగవతం నిర్విశేష పరబ్రహ్మస్తుతి అంటే జనరల్గా చేసింది, పర్టికులర్గా అనేది కాదు. ఫలానా దేవత గురించే కాదు, సర్వవ్యాపి అయిన పర్వతత్వం గురించి. కాబట్టి ఇది ఒక అద్భుతమైన స్తోత్రం. అయితే దీనిలో భావాలను వ్యాఖ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. పరమాత్మ జగత్తంతటినీ కల్పిస్తున్నాడు, లోపలికి లాగేసుకుంటున్నాడు. ఒక పరి జగములు వెలినుడి, ఒక పరి లోపలికి గొనుచును ఉభయము తానై సకలార్థ సాక్షి అయ్య కలంకుని ఆత్మమూలు నర్ది దలంతున్. విశ్వాన్ని ఒకసారి వ్యక్తం చేసి ఒకసారి లోపలికి లాక్కుంటూ జగత్తుకి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారం. సముద్రాలను అర్థం చేసుకోవాలంటే కెరటాల పరిమితి దృష్టిని దాటి వెళ్ళాలి. భగవంతుని అర్థం చేసుకోవాలంటే లోక పరిమితి దృష్టిని దాటి వెళ్ళాలి. మనం చూసేటటువంటిది, కనబడేటటువంటిది లోకమే. వచ్చిన తర్వాత ఇంకొన్ని లోకాలు ఉంటాయి అని అనుకోవక్కర్లేదు. మనం కంటితో చూడగలిగేవి, చూడలేనివి కూడా లోకములే. ఈ లోకాల్లో జీవులు ఉంటారు. లోకాన్ని నియంత్రించే పాలకులుగా ఇంద్ర యమ వరుణులు ఉంటారు. వీరందరూ ఉన్నంతకాలం వాళ్లల్లో ఆయన శక్తిగా ఉంటాడు. వీరు పోయినా ఆయన ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తెగిన లోకంబంగు పెంచి కటికిన్ కవ్వలనివ్వండి ఏకాకృతి వెలుగున అతనినే సేవింతున్. ఒక్కొక్క మాట ఎంత విశేషమో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పాశ్చాత్య స్తోత్రులను వైభవానికి ఆశ్చర్యపోతున్నారట. సృష్టి లేని దశ ఒకటి ఉన్నది, సృష్టి అంతా లయించిపోయిన దశ మరొకటి. దాని గురించి ఒక్క భారతీయ వేదములు తప్ప ఇంతవరకు ప్రపంచంలోని ఏ మత గ్రంథాలు వర్ణించలేదు. అలాంటి వేద ధర్మంలో పుట్టామంటే మన అదృష్టం. దానిని అర్థం చేసుకుంటే చాలు, అందరూ వచ్చి నమస్కారం పెట్టిపోతారే కానీ పరమాత్మ తత్వాన్ని పట్టుకుని దాన్నే ధ్యానం చేస్తూ ఆయనలోకి లయమయ్యేది ఎవరు? లౌకిక విషయ సంపర్కం లేని వాళ్ళు మాత్రమే అలా లయమవుతారు. ముక్త సంగులైన మునులు, దిద్రక్షులు, సర్వభూతహితులు, సాధుచిత్తుల వ్రతాక్షులై కుల్తు రవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఎంత గొప్ప మాట! వాళ్ళు సామాన్యుల, లౌకిక విషయ సంపర్కము లేని మునులు. గడ్డం బాగా పెంచిన వాడు కనుక ఋషి ముని అనడం కాదు. ముని శబ్దానికి రెండు అర్థాలున్నాయి. ముని అంటే మానసిక వికారములు లేనివాడు, అనగా మౌనము కలవాడు ముని. మౌనము అంటే మానసిక వికారం లేకపోవడమే కాదు, మౌనవ్రతాలు మోగతనం అని కాదు, నిరంతరం పరమాత్మని మననం చేసేవాడు ముని. అలా మననం చేయడం వల్ల మానసిక వికారాలు అణిగినవాడు. అలాంటి మునులు ఏం చేస్తారంటే దిద్రక్షులు. వారు నిరంతరం పరమాత్మని చూడాలనే తపన కలిగి ఉంటారుట. ఆ తపనతోనే ముక్త సంగులై మునులైన దిద్రక్షులు. అట్టివారు సర్వభూతహితులు. వారికి ఏ ప్రాణికోటి పట్ల వీడు నావాడు వీడు పరాయివాడు అనే రాగద్వేషాలు ఉండవు. అందరి పట్ల హితబుద్ధి కలిగి ఉంటారు. అలాగే వారు సాధుచిత్తులు, అనగా సద్గుణాలు వారి చిత్తంలో సహజంగా ఉంటాయి. అలాంటి వారు పరమాత్మని ఆశ్రయిస్తారట. ఎలా ఆశ్రయిస్తారు? నియమబద్ధులై నియమము చెక్కు చెదరదు. నియమాలు ఎవరూ ఆచరించలేరు. అలాంటి కఠోర నియమాలు అనుసరించి పరమాత్మను కొలుచుకుంటారట. అలాంటి పరమాత్మని శరణు వేడుతున్నాను అన్నాడు. అయితే ఇంకొన్ని భావాలు కూడా పోతన గారు చెబుతున్నారు. కలుగడే నా పాలి కలిమి సందేయింప గలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడే నలిన సాధువుల చేయబడిన సాధుల కడ్డబడువాడు చూడడే నా పాటి చూపుల చూడక చూచువారుల కృప చూచువాడు లీలతో నా మురాలింపడే మురగుల మురలెరుంగుచు నన్ను నెరుగువాడు అఖిల రూపులు ధనరూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎదురువాడు భక్తజనముల దీనుల వాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. పోతన్ గారు అత్యద్భుతమైన నేపథ్యాన్ని ఇచ్చారు. దీనికి మూల శ్లోకం లేకపోయినా దీని మూల ఉపనిషత్తుల్లో ఉంది. స్వామి తన తాను ఆవిర్భావం చేసుకున్న ముందుకు రాడా? అసలు ఆయన రాదలుచుకుంటే రాగలడు. ఆయనకు ఉండటం లేకపోవడం వంటివి లేవు. ఒకప్పుడు పుట్టడం ఒకప్పుడు పోవడం అనేటువంటివి లేవు. ఎందుకంటే ఎప్పుడూ ఉన్నవాడే. ఇప్పుడే పుట్టాడని కాదు, మనం ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతే మనం వెళ్ళిపోయినట్లు కాదు, ఆయన చనిపోయాడని కాదు. ఉన్నవాడు కనుకనే ఇక్కడికి వచ్చాడు, కానీ పరమాత్మ ఒక రూపంతో కనబడ్డాడంటే అంతకుముందు లేరని అర్థమా? ఎప్పుడూ ఉన్నవాడే. ఆయనకు లేకపోవడం అనేదే లేదు, తరుచుకుంటే ఎలాగైనా రాగలడు అని. పరమాత్మ ఎందుకు అసలు ఒక రూపంతో వస్తాడంటే, సత్పురుషుడికి ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు వ్యవస్థను సరిచేయడానికి తనని తాను వ్యక్తపరచుకుని వస్తాడు. ఒక్కడి కోసమైనా వస్తాడు, కోట్ల మంది కోసమైనా వస్తాడు, ఒక్కడి కోసం రాడా రాలేడా? మనం అంటాం మీ ఒక్కరి కోసమే అయితే నేనంత చేయలేనండి అని. ఎందుకంటే మనకి శక్తి చాలదు కనుక, ఆ శక్తి ఉపయోగిస్తే 10 మందికి ఉపయోగం కదా అని. కానీ పరమాత్మ అలా అనడు. అవసరమైతే చీమ కోసం కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించగలడు. ఆయనకేం పోయిందండి, సర్వసమర్థుడు. అందుకే సత్పరుషులను కాపాడేయడం వచ్చాడు పరమాత్మ, నన్ను కాపాడటానికి రాడేమి, పైగా నన్ను చూడట్లేదు అనడానికి లేదు. చూపులు లేవు కానీ అన్నీ చూస్తున్నాట, ఎంత గొప్ప మాట. కన్నులు లేవు కానీ అన్నీ చూస్తాడుట, ఆయనకి చూపులు లేవుట కానీ అన్నీ చూస్తాయట. మనకి కళ్ళు ఉన్నాయి, కళ్ళు వేటిని చూపిస్తే అవే చూస్తాం. కళ్ళు లేకపోతే చూడలేమా? చూడలేవు. ఒక కన్ను ఉందనుకోండి, అది ఎంతవరకు చూడగలదో అంతే చూస్తుంది. కానీ పరమాత్మకి కన్నులు లేవు కాదు, నేత్రం అక్కరలేదు, దర్శన శక్తి ఉంది, అన్నీ చూడగలడు. ఇంద్రియాలు అవసరం లేని శక్తి ఆయనది, ఇంద్రియాలకు పరిమితమైన శక్తి మనది. ఇది తేడా. పరమాత్మకి ఇంద్రియాలు అవసరం లేదు, ఏదైనా చూస్తాడు, ఏదైనా వింటాడు, ఏదైనా పట్టుకుంటాడు, ఎక్కడికైనా వెళ్ళగలడు. ఎందుకంటే సర్వవ్యాపకుడు. ఇంద్రియాలు లేవు కానీ ఇంద్రియ శక్తులన్నీ ఉన్నాయి. మన ఆ శక్తులన్నీ మన ఇంద్రియాలకు ఇచ్చినవాడు ఆయన. ఇదే తెలుసుకోవాలి. ఆయన చూస్తాడు కానీ ఆయనను ఎవరు చూస్తారో వారినే చూస్తాడట. ఒక చిన్న రహస్యం ఉంది ఇందులో. భగవంతుడు అందరినీ చూస్తాడు కానీ ఆయనను చూసిన వారిని చూస్తాడట. అంటే ఏమిటర్థం? అందరినీ చూస్తూ ఉంటాడు, ఎందుకంటే వారి కర్మకు అనుగుణంగా. కానీ ఆయన వైపు తిరిగి ఆయన పాదం పట్టుకున్న వారిని వారి కర్మలు మార్చి అయినా అనుగ్రహిస్తాడు. అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే సూర్యుడు అందరినీ చూస్తూ ఉంటాడు కానీ ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చున్న వారిని, కళ్ళు మూసుకుని ఉన్న వారిని ఆయన చూడడు. సూర్యుడు అందరినీ చూస్తున్నాడు కానీ నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు సూర్యుడిని చూడగలవు. అలాగే భక్తుడు కానివాడు గుడ్డివాడు లాంటి వాడే. కళ్ళు ఉండి వాటిని తెరిచిన వాడు సూర్యుడిని ఎలా చూడగలడో, భక్తుడు అయిన వాడు తన హృదయ తలుపులన్నీ తెరిచి భగవంతుడిని చూస్తాడు. భక్తుడు ఉన్న భగవంతుడిని గుర్తిస్తాడు, మూర్ఖుడు ఉన్న భగవంతుడిని లేదని వాదిస్తాడు. అంతే తేడా. ఎంత ఎవరు ఏం మొరపెట్టుకుంటున్నారో అన్నీ వింటుంటాడు కానీ విననట్టు ఉంటాడు. అలాంటి స్వామి ఏ రూపంలో వస్తాడు? ఏ రూపంలో అయినా వస్తాడు. అన్ని రూపాలు ఇచ్చినవాడు ఆయనే. కన్ను ఇలా ఉండాలి, చెట్టు ఇలా ఉండాలి, సూర్యుడు ఇలా ఉండాలి ఎవరు నిర్దేశించారు? ఇలాంటి రూపాలకు అన్నిటికీ కర్త ఆయనే. ప్రతి రూపం యొక్క స్వరూపము ఆయనే. అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు. ముక్తజనులు దీనుల పాలిటివాడు ఆయన. స్వామి వినడే, చూడడే, తలపడే, వేగరాడే అని గజేంద్రుడు తపన పడుతున్నట్ట. కలడందురు దీనుల ఏడ కలడందురు పరం పరమ యోగి గణముల పాలన్, గలడందురు అన్ని దిశలను గలడు గలండను వాడు కలడో లేడో. దీనుల పట్ల ఉంటాడంటారు, అన్ని లోకాల్లో ఉంటాడంటారు. అందరూ ఉన్నాడనేవాడు ఉన్నాడో లేడో అనే సందేహం వచ్చింది. సందేహం ఎవరికి వచ్చింది? గజేంద్రుడికి రాలేదండి. అదే ఇక్కడ ఆశ్చర్యమైన అంశం. ఈ శ్లోకం మూల భాగవతంలో లేదు, పోతన గారి భాగవతంలో ఉంది. అసలు గజేంద్రుడు భగవంతుడు కలలో లేడో అనే సందేహం ఉన్నవాడు కాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే ఎందుకు చర్చిస్తున్నామంటే, భగవంతుడు ఉన్నాడని నమ్మినవాడు ఉన్నాడో లేడో అని సందేహం పడితే ఫలం రాదుట. ఎంతవరకు సందేహం ఉంటుందో అంతవరకు ఫలం రాదు. అది తెలుసుకోవాల్సిన స్థితి. ఈ సందేహం లేని స్థితికే శ్రద్ధ అని పేరు. శ్రద్ధ ఉంటేనే ఫలితం. మరి మాకు శ్రద్ధ లేదండి, కొంచెం నమ్మకం ఉంది, సరే కొంచెం ఫలితం వస్తుంది. ఎంత తిన్నవాడికి అంత మేరకే కడుపు నిండుతుంది కదా. సందేహం లేని శ్రద్ధ ఉండాలి. ఎలా అయితే విష్ణువు వస్తాడు? మరి గజేంద్రుడు పిలిస్తే వచ్చాడా లేదా? సందేహం ఉంటే రానని ఆయన గీతలోనే చెప్పారు. ఈ పద్యం మూల భాగవతంలో లేదు. పోతన గారు తప్పుగా రాశారనకూడదు. ఆయన తప్పు రాశారంటే మనకి పాపం. గజేంద్రుని గురించి చెప్తూ చెప్తూ తాదాత్మ్యం చెందిపోయి మన ఏడుపు కూడా ఈయన అక్కడ చూపించాడండి. మనలాంటి వాళ్ళు ఎప్పుడు కలడో లేడో అనే రకంగానే ఉంటాం. అదే ప్రధానంగా ఉన్న లక్షణం. భగవంతుడు ఉన్నాడో లేడో అని కానీ, కలడో లేడో అని కానీ ఉన్నాడా లేడా అని అడిగితే ఉన్నాడో లేడో తెలియదు నాన్న అన్నాడా అనలేదు అనుకుంటుంటే అది శ్రద్ధ కాదు. ప్రహ్లాదుడు భగవంతుడు కలడో లేడో అన్నాడా? హిరణ్యకశిపుడు భగవంతుడు ఉన్నాడా లేడా అని అడిగితే తెలియదు నాన్న అన్నాడా అనలేదు? మరేమన్నాడు? కలడంభోది కలండు గాలి కలడు ఆకాశంబనన్, ఈ రీతిగా కలడు కలడు అన్నాడు భక్త ప్రహ్లాదుడు. కలడో లేడో అంటాడు మధ్యలో వాడు, అది వచ్చిన బాధ. నాస్తికుడు కాడు ఆస్తికుడు కాడు, సృష్టిలో ఎవరు పూర్తి ఆస్తికులు ఉండరు, పూర్తి నాస్తికులు ఉండరు. ఈ మధ్య ఒక పెద్ద నాస్తిక సభ విజయవంతం అయ్యింది. ఎలా జరిగిందండి సభ అని అడిగితే దేవుడు దయవల్ల చాలా బాగా అయ్యిందన్నట్ట. నాస్తికుడైనా లోపలెక్కడో భగవంతుడు ఉన్నాడు అనేది ఉంటుంది. ఆస్తికుడు దేవుడు ఉన్నాడంటాడు కానీ మళ్ళీ భయపడుతూ ఉంటాడు. అంటే వీడి లోపల అపనమ్మకం ఉంది. మనందరం ఈ రెండింటి మధ్య ఊగులాడే వాళ్ళమే, కలడో లేడో అనే రకానికి చెందిన వాళ్ళం. కానీ గజేంద్రుడు అలా కాదు. గజేంద్రుడు భగవంతుడు కలడనేవాడే తప్ప కలడో లేడో అనే రకం అని అనుకోవద్దు. ఇంత వివరణ ఎందుకు ఇవ్వాల్సింది వచ్చిందంటే గజేంద్రుడిని అర్థం చేసుకోవడం కోసమే. గజేంద్రుడు సామాన్యుడు కాదు. కొందరు గజేంద్రుడిని ఆర్తభక్తుడు అంటారు. గజేంద్రుడు జ్ఞానభక్తుడు. ఎందుకంటే ఆయన భక్తి ఆర్తితో మొదలైంది, కాస్త జ్ఞానంగా పండిపోయింది. ఆర్తి అన్నది ఒక బయట ప్రేరణే. ఆయన జ్ఞానభక్తుడిగా నిలిచిపోయాడు. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో రియలైజేషన్. ఇది మెడిటేషన్ కన్నా గొప్పది. మెడిటేషన్లో ఊహ ఉంటుంది, రియలైజేషన్లో అనుభవం ఉంటుంది. గజేంద్రుడు రియలైజ్డ్ సోల్ అని తెలుసుకోవాలి. జ్ఞానం అనే అనుభూతి పొందినవాడు. కనుకనే పరమాత్మ అనేవాడు ఉన్నాడని అనుభూతి పొంది ఆయన తప్ప మరొకడు లేడని తెలుసుకొని శరణు వేడిన మహానుభావుడు. గజేంద్రుని మహాత్ముడిగా జ్ఞానభక్తుడిగా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా స్వామిని ధ్యానించారో శుకయోగేంద్రుడు ఒక్క మాటలో ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది అని చెప్పారు. నిశ్చయాత్మకమైన బుద్ధి, దీనిని ఫర్మ్ కన్విక్షన్ అంటారు. అటు ఇటు చెదరని బుద్ధితో మనస్సును హృదయంలో లీనం చేసి ఈ స్తోత్రం చేశాడుట. కలడో లేడో అన్నది గజేంద్రుని కాదు, మూలంలో లేని మనమే. ఇంకో రెండు పద్యాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. లావొక్కింతై లేదు ధైర్యము విలోలం వైద్య ప్రాణంబులన్ టావులు దప్పెను మూర్చ వచ్చే ధనుముండస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పని తప్పరం వెరుంగ మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. నా శరీరానికి బలముందనే అహంకారం పోయిందయ్యా, ఇప్పుడు కాకపోతే తర్వాతనైనా లేచి నిలబడగనే ధైర్యం కూడా పోతోంది, ప్రాణశక్తి వదిలిపోతోంది. ఎప్పుడైతే మృత్యువు దగ్గర అవుతోందో శరీరంలో నాడీ మండలంలోంచి ప్రాణములు బయటకు వచ్చేస్తాయి. ఆ యాతన భయంకరమైనది. ప్రాణగ్రంథులు విడిపోతున్నాయి, శరీరం పట్టు సడలిపోతోంది. ఇంకొంత సమయం దాటితే స్తోత్రం చేయడానికి కూడా బుద్ధి రాదు. అందుకే శరీరంలో పటుత్వం ఉన్నప్పుడే భగవంతుని శరణు వేడాలి. తర్వాత శరణు వేడాలనే పటుత్వం కూడా పోతుంది. తర్వాత ఏమి చేస్తానో నాకే తెలియదు, ఆఖరిసారిగా అనవలసిన మాట అంటున్నాను. ఈ ఒక్క మాట చాలు. ఏమిటి? నీవే తప్ప ఇత పరం వెరుంగ. ఇది సామాన్యం కాదు. భగవంతుడు తప్ప వేరే రక్షకు లేడు అని దీని తాత్పర్యం. ఇది చాలా గొప్ప విషయం అండి. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి శరణాగతి అంటే ఏమిటి అని అడిగారట. అని అడిగారు. మీరు చెప్పిన వేదాంతం కంటే శరణాగతే గొప్పది కదండి అందుట. శరణాగతి అంటే ఏమిటమ్మా అన్నాడు స్వామి. అంటే ఆవిడ చెప్పిందిట, శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుడే దిక్కు అనుకోవడం అండి అని. అది శరణాగతి కాదన్నట రమణ మహర్షి. శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా భగవంతుడే దిక్కు అన్నది కాదుట. అసలు నాకు కష్టము సుఖము ఇవేమీ తెలియదు, భగవంతుడు తప్ప అన్యము లేదు అని పట్టుకుంటే అది శరణాగతి అన్నారు. ఇక్కడ అది ఇది అని అడగడం కాదు. ఆయన తప్ప అన్యము లేదు, కష్టం తట్టుకోలేక భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టిన గజేంద్రుడు చివరికి ఎలాంటి స్థితికి వచ్చాడంటే, కష్టమా సుఖమా నాకివేమీ తెలియవు, నువ్వు తప్ప అన్యము లేదని మాత్రం నాకు తెలుసు. కష్టంలోనైనా సుఖంలోనైనా నువ్వే ఉన్నావు, ఉన్న నిన్ను తెలుసుకోవాలి కానీ కష్టాన్ని సుఖాన్ని కాదు అన్న గొప్ప స్థితిలోకి వచ్చాడుట. మన్నింపదగున్ దీనుని, అహంకారాలు వదిలేసిన వానికి దీనుడని పేరు. అహంకారం లేనివాడే దీనుడు. రావే ఈశ్వర కావవే వరద అని ప్రార్థించాడుట. ఓ కమలాప్త యో వరద యో ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో కవి యోగి వంజ సూనోత్తమ యో శరణ గతామరానోక యో మునీశ్వర మనోహర యో విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నవ్వు నన్ను గావవే. వినుదట జీవుల మాటలు జనుదట చనరాని చోట్ల శరణార్థుల కో ఎనుదట పిలిచిన సర్వము అనుదట సందేహమయ్య కరుణావార్థి. ఈ సందేహం కూడా మనదే, గజేంద్రుడిది కాదు. భగవంతుడు ప్రతివాడి మాట వింటాట. అంత దూరంలో ఉన్నాను నేను ఎలా రాగలను అని అనడట, ఎక్కడికైనా వెళ్ళగలట, ఎవరి మొరైనా వింటాడని శాస్త్రములు చెబుతున్నాయి. ఇంకా రావేమిటయ్యా అని ప్రార్థిస్తున్నట్ట. మూల భాగవతంలో ఇంకొక అద్భుతమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెబితే కానీ గజేంద్ర మోక్షణం పూర్తి కాదు. మన దురదృష్టం ఏమిటో కానీ పోతన గారు దానిని అనువదించలేదు. కానీ గజేంద్ర మోక్షణం అనే పేరు ఆ శ్లోకంలోనే ఉంది. మొత్తం గజేంద్ర మోక్షణాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ప్రాణప్రదమైన శ్లోకం. ఈ శ్లోకం చాలా ప్రధానమైనది, అదొక్కసారి చెప్పుకుందాం. గజేంద్ర మోక్షణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అసామాన్యం. జిజీవిషే నాహమిహాముయాకిమంతర్ బహిశ్చావృతయే భయోన్యా ఇచ్చామి కాలేన నయస్య విప్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షణం. గజేంద్ర మోక్షణానికి టైటిల్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. మోక్షణం అనే మాట ఈ శ్లోకంలో ఉంది, స్తోత్రంలో మరెక్కడా లేవలేదు. కానీ ఇది చెప్పకపోతే తప్పు. ఈ శ్లోకం భావం తెలుసుకుందాం. భాష అర్థం కాకపోవచ్చు, భావం అర్థమైతే అదే 10,000, అది కూడా అర్థమవుతుందని గట్టిగా అనలేం. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గజేంద్ర మోక్షణం యొక్క అసలు హృదయం. ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే గజేంద్ర మోక్షణం మొత్తం అర్థమైనట్టే. గజేంద్రుడు వాస్తవానికి ఏమిటి అడుగుతున్నాడు? గజేంద్రుడు అడిగిన దానిని గురించి సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు? గజేంద్ర మోక్షణం అంటే అందరూ ఏమనుకుంటారు? అది కాదని చెప్పడమే ఇవాళ ఉపన్యాసం యొక్క ప్రత్యేకత. గజేంద్రుడికి కష్టం వచ్చింది, మొసలి పట్టేసింది. మొసలి నుంచి విడిపించవయ్యా అని గజేంద్రుడు ఏడ్చాడు. నారాయణుడు వచ్చాడు, మొసలిని నరికేసి గజేంద్రుని విడిపించాడు. మొసలి పట్టు నుండి విడిపించాడు కనుక గజేంద్రుడికి మోక్షం వచ్చింది, అనగా విడుదల వచ్చింది. ఇది కదా అనుకునేది, అంటే అది కాదుట. ఎందుకంటే నన్ను మొసలి నుండి విడిపించు అని గజేంద్రుడు అడగలేదు. మరి దేని నుంచి విడిపించమంటున్నాడో ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జీవిషే నాహమిహాముయాకిం. గజేంద్రుడు, స్వామి, ఈ శరీరాన్ని కాపాడమని నేను అడగటం లేదు, ఈ శరీరంతో బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం అని అన్నట్ట. ఇది గొప్ప మాట. మొసలి బారుండి నీ చేత కాపాడింప చేసుకుంటాను అనుకో, దానితో ఇకపై నా జీవితానికి ఏమీ జరగదనేది ఖాయమా? ఇవాళ ఒక ప్రమాదం నుంచి చావు రాకుండా తప్పించుకుంటాను, ఇక చావే రాదా? ఇవాళ ముసలి పట్టింది, రేపు ముసలితనం పడుతుంది. ఏదో ఒకటి మనల్ని ఈ దేహంలో నుండి పట్టి తీసేయడా? ఎంతకాలం ఈ దేహాన్ని కాపాడుకుంటాను? ఈ దేహం నేను అనుకోవడమే పెద్ద చావు, ఇది ఆలోచించవలసింది. ఇది కనుక అర్థం కాలేదంటే గజేంద్రుడు మనకి అర్థం కాలేదు అని అర్థం. ఈ వారం ఇంతవరకే చెప్పుకుందాం, వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Christ.